పద్మ గారు మీరు మ్యూట్ చేయరా? అందరూ ఒకసారి మీ మైక్ మ్యూట్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
ముద్రలు కవర్ చేసినప్పుడు అంటే సంధ్యావందనం అప్పుడు 24 ముద్రలు వేయాలి, ముద్రలు వేయకపోతే ఫలితం లేదు అని అక్కడ చెప్పారు. ఇప్పుడు మనం అలాగే కల్ప సాధన అని చెప్పి అసలు గాయత్రి పర్వ మొదలుపెట్టిన తర్వాత గాయత్రి సంక్షిప్త హవన విధి అనే పుస్తకం తర్వాత చేసి మొట్టమొదటి పెద్ద పుస్తకం కల్ప సాధన. ఆ కల్ప సాధనలో గురుదేవుడు ఇచ్చిన ముఖ్యమైన ముద్రలు అలాగే ముఖ్యమైన ప్రాణాయామాలు ఉన్నాయి, అవి ఇవాళ కొంచెం చర్చించుకున్నాం. దాంట్లో ఏంటంటే మూడు ముద్రలు చాలా ముఖ్యంగా ఇచ్చారు. ఈ ముద్రలు మూడు కూడా మూడు శరీరాలకు సంబంధించినవి అనమాట. ముద్రలన్నీ కూడా ఏవైనా సరే మన ఏ శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయని గమనిస్తూ ముద్ర వేసుకోవాలి. అంటే భౌతిక శరీరానికి సంబంధించినంత వరకు ప్రాణశక్తి, ఆరోగ్యంగా ఉండటం, బలంగా ఉండటం ఇవన్నీ కూడా మనకు భౌతిక శరీరం. సూక్ష్మ శరీరానికి సంబంధించినంత వరకు ఏంటంటే ముద్ర వేస్తే మన చేతనత్వం ఎక్స్పాండ్ అవుతున్నట్టు తెలియాలి. అలాగే కారణ శరీరం, అక్కడ మనకు భగవత్ శక్తి, భగవంతుడి యొక్క తేజస్ ఏదైతే ఉందో అది మనలో అవతరిస్తున్నట్టుగా మనకు అనుభవం రావాలి. ఈ రకంగా స్థూల శరీరంలో మార్పులు ఏంటి, సూక్ష్మ శరీరంలో ఏంటి, కారణ శరీరంలో ఏంటి అనేది గమనించడానికి ఉండాలి. అలా గమనించడానికి ముఖ్యంగా మనకు మూడు ముద్రలు ఇచ్చారనమాట. ఆ మూడు ముద్రల గురించి వాళ్ళు తెలుసుకుంటాం. దాంట్లో మూడు ముద్రలో ముఖ్యమైనది ఏంటంటే మొదటిది ఈ ముద్రలు మూడు ముఖ్యమే, ఒకటి స్థూల శరీరానికి, ఇంకోటి సూక్ష్మ శరీరానికి, ఇంకోటి కారణ శరీరానికి. ఈ స్థూల శరీరానికి ఇచ్చిన ముద్ర పేరు శక్తిజాలిని ముద్ర. ఆ ముద్రలోనే ఉన్నది పేరు ఏంటి, శక్తిజాలిని. శక్తిజాలిని అంటే శక్తిని కదిలిస్తుంది అనమాట. ఎక్కడుంటుంది శక్తి, ఎవరికైనా శరీరంలో మూలాధారంలో ఉంటుంది, కుండలిని శక్తిగా ఉంటుంది. ఈ కుండలిని శక్తికి సంబంధించిన ఈ శక్తిజాలిని ముద్ర మూలాధారానికి, దానిలో ఉన్న కుండలిని శక్తికి సంబంధించిందిగా ఈ ముద్ర గురించి చెప్తారు పరమ పూజ్య గురుదేవులు. ఇంకా మానవుడికి సంతానోత్పత్తి, అలాగే ఉత్సాహంగా ఉండటం, పౌరుషం, ఇంకా ఆ భౌతిక సుఖాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంతా కూడా కుండలినిలోనే ఉంటుంది. కిందసారి మనం వైట్ మ్యాజిక్ చెప్పుకుంటున్నప్పుడు ఈ కుండలిని గురించి, వైట్ మ్యాజిక్ కాదు కుండలిని అని ఒక 24 శక్తుల్లో ఒక శక్తి గురించి చెప్పుకున్నప్పుడు గాయత్రి చిత్రావళిలో మనం కొంత దాని గురించి చర్చించుకున్నాం. మామూలు జీవితంలో ఈ కుండలిని యొక్క శక్తిని సంతానోత్పత్తికి లేదా కామసుఖం కోసం వేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది సరిగ్గా డైరెక్ట్ చేస్తే కనుక సహస్రారంలో ఉన్న శివుడితో కలిసి ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగల వీలుంటుంది అని చెప్పారు. అంటే కుండలిని శక్తి జాగరణ అవటం ఎందుకు అనే ప్రశ్నకి ఆన్సర్ చాలా క్లియర్గా ఉంది అక్కడ. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల కోసం ఉపయోగించాలి. ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏంటి, అవి జగత్ ప్రణాళిక లేదా దైవీ ప్రణాళిక లేదా పరమ గురువుల ప్రణాళిక, దాని ప్రకారం పనిచేయటానికే కుండలిని శక్తి ఉపయోగపడుతుంది. ఎవరైతే అర్హులో వాళ్ళని నేను ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి వచ్చే 200 సంవత్సరాల్లో స్వయంగా కుండలిని జాగరణ గురించి నేను వాళ్ళని గైడ్ చేస్తాను అని పరమ పూజ్య గురుదేవులు ఒక ప్రామిస్ చేశారు. ఆ కుండలిని జాగరణ ఎందుకు అనే విషయం తెలిస్తే ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల కోసమే కుండలిని జాగరణ, ఇంకే రకంగానే దాన్ని ఉపయోగించుకోలేరు. సో మనం కూడా కుండలిని గురించి, ఈకే మాస్టర్ అంటారు మీరు కుండలిని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని, ఎందుకంటే మాట్లాడటం కాదు కావాల్సింది, పనులు కావాలి. పనులు ఎంత ఎక్కువ చేస్తే అంత శక్తి కావాలి. పెద్ద పెద్ద పనులు చేయాలంటే ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ శక్తి మామూలుగా కిందసారి చెప్పుకున్నాం చూసారా, ఒక పాము గరిచిన వాడిని ఒక్కడ తగ్గించడానికి ఒక మణి పెడితే ఆ ఒక్కడిని తగ్గిస్తుంది, అదే కుండలిని శక్తి అయితే ఎంతో మందిని తగ్గిస్తుంది. మాస్టర్ సివివి గారి దాంట్లో ఒక సూత్రం ఉంటుంది, అది ఏంటంటే యోగా టీచ్, ప్రాణ ట్రీట్. యోగని, యోగాన్ని బోధించు, ప్రాణాన్ని ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చేయి. ప్రాణ ట్రీట్, ట్రీట్మెంట్ అనమాట. రకరకాల రోగాలు, క్యాన్సరు ఇంకా భయంకరమైనవి అన్నీ కూడా ఊరికే ఆయనకి నమస్కారం పెట్టుకుంటే తగ్గిపోయినవి నా కళ్ళతోనే చూశాను. ఇలాగా మనం ఈ కుండలికి సంబంధించిన ముద్ర శక్తిజాలిని ముద్ర అంటే మనలో ఈ శక్తిజాలిని ముద్రతో ఏమవుతుందంటే మూలాధారాన్ని జాగ్రత్తం చేసి దాన్ని మనం అదుపులోకి పెట్టుకుని ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అందుకని శక్తిజాలిని ముద్ర చాలా ఎఫెక్టివ్ అనమాట. ముద్రల్లో ఎన్నో ముద్రలు ఉన్నాయి, దాంట్లో శక్తిజాలిని ముద్ర ఒకటి. అలాగే రెండోది శిథిలీకరణ ముద్ర, దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే యోగని ట్రాన్స్. ఈ శిథిలీకరణ ముద్ర అంటే ఏంటి, బాడీ మొత్తం గొట్టని వేళ దగ్గర నుంచి తల వరకు అంతా రిలాక్స్ అయిపోతుంది అనమాట. ఎంత రిలాక్స్ అయిపోతుందంటే మనకు అసలు శరీరం ఉన్నట్టు తెలియదు. ఇలాగా చక్కగా శవాసనంలో పడుకుని మన కాలి వేళ్లని ఒకసారి మనసులో ఊహించుకుని అక్కడ అంతా రిలాక్స్ అయిపోయింది, అక్కడ అంతా కూడా రిలాక్స్ అయిపోయింది, బాగా రిలాక్స్ అయిపోయింది, తేలిగ్గా అయిపోయింది అనుకుంటే ఎలాగైతే ఆపరేషన్ చేసే ముందు ఒక ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్ వచ్చి మొత్తం మంది ఇస్తాడు, అప్పుడు కాళ్ళు కదపండి అంటారు. ఆపరేషన్ చేసే ముందు కాళ్ళు మనం కదుపుతున్నామంటే కదపలేము, ఎందుకంటే మనకు సెన్సేషన్ తెలియదు. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి తెలిస్తే లోకల్ ఎనస్థీషియాలు, జనరల్ ఎనస్థీషియా ఇలా ఇస్తారు. అంటే మనకు అక్కడ చేతనత్వం అక్కడ విత్డ్రా అయిపోతుంది. అలాగే ఈ శిథిలీకరణ ముద్రలో ఏమవుతుందంటే చేతనత్వం శరీరం అంతా వ్యాపించినది, ఎక్కడెక్కడి నుంచి అంతా ఒక చోటకు వస్తుంది, హృదయ కేంద్రం దగ్గరికి వస్తుంది. ప్రాణశక్తి బలానికి ఇది కేంద్రం అన్నమాట. మనలోని భావాలు, మనలో ఆవేశాలు అవన్నీ కూడా ఈ శిథిలీకరణ ముద్రతోటి మనం అదుపులోకి తీసుకొచ్చుకోవచ్చు. అంటే కోపం ఉంది, లేకపోతే ద్వేషం ఉంది, లేకపోతే అసూయ ఉంది, లేకపోతే ఈర్ష్య ఉంది, ఇంకొకరిని భరించలేని ఒక తనం ఉంది, ఇలాంటివన్నీ కూడా అస్సలు మనకు ఆరోగ్యానికి మంచివి కావు, మన ఆధ్యాత్మిక జీవితానికి అసలు పనికిరావు. మరి ఇవి పోవాలంటే ఏం చేసుకోవాలంటే ఇలాగ శిథిలీకరణ ముద్రను వేసుకోవాలి. అలాగే మూడోది, ఇది సహస్రారానికి సంబంధించింది. మొట్టమొదటిదేమో మూలాధారానికి సంబంధించి శక్తి చాలని ముద్ర, శిథిలీకరణ ముద్ర ఏమో అనాహతానికి సంబంధించింది, హృదయ కేంద్రానికి సంబంధించి. మూడోదేమో ఖేచరి ముద్ర సహస్రారానికి సంబంధించింది. దీంట్లో మనకు అంతఃకరణ చతుష్టయం, మనస్సు బుద్ధి చిత్తం అని అంటాం, అవన్నీ కూడా అంతఃకరణ చతుష్టయంలో మూడు చెప్పారు ఇక్కడ. అసలు మనస్సు బుద్ధి చిత్తం అనేవి ఈ సహస్రారం ద్వారా పనిచేస్తాయి. ఈ ముద్ర ద్వారా ఏంటి, ఈ మూడిటిని మనం అదుపులోకి తీసుకొచ్చుకోవచ్చు. అంటే మన మనస్సు అధీనంలో కావాలి. కోరికలు, ఆవేశాలు, ఈర్ష్య ద్వేషాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి అదుపులోకి రావడానికి ఏమో హృదయ చక్రానికి సంబంధించిన శిథిలీకరణ ముద్ర వేసుకోవాలి. శరీరం ఆరోగ్యంగా చక్కగా కష్టమైన పనులు అన్ని చేయడానికి వీలుగా శక్తిచాలని ముద్ర వేసుకోవాలి. మన మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవడం. ఏమిటంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటుంటారు కొందరు, దానికి పరిష్కారం ఏంటంటే హేచరి ముద్ర. ఈ ముద్ర ద్వారా మనం మనస్సుని బుద్ధిని చిత్తాన్ని, మనస్సు అంటే ఆలోచనలు, బుద్ధి అంటే ఏమి నిర్ణయం తీసుకోలేకపోతున్నామండి, నో డెసిషన్, అంత ఊగిసలాడుగా ఉంది అంటాం. అంటే నిర్ణయం తీసుకోలేని ఒక అశక్తత ఏదైతే ఉందో అది పోతుంది కేచరి ముద్ర వేసుకుంటే. అలాగే పిచ్చి ఆలోచనలు వచ్చినా ఏం చేయాలో తెలియట్లు అని బాధపడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆలోచనలు ఎన్ని పోయి ఒక చోట తక్కువ ఆలోచనలతోటి లేదా ఇంకా మినిమైజ్ అయిపోయి అసలు ఆలోచన లేకుండా మన పూర్తిగా మన మనస్సు ఏది ఆలోచించమంటే అది ఆలోచించే స్థితికి ఈ కేచరి ముద్ర ఉపయోగపడుతుంది. అలాగే చిత్తం అంటే ఇంద్రియాలతో కలిసి పనిచేసే ప్రజ్ఞని చిత్తం అంటారు. అంటే ఇప్పుడు మనం నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, నాకేమో నోటి ద్వారా మనస్సు అనుసంధానం అయ్యి చిత్తం అంటాం దాన్ని, నోటి ద్వారా పనిచేస్తుంది కాబట్టి. అలాగే మీకు చెవుల ద్వారా లేకపోతే ల్యాప్టాప్లో చూస్తుంటారు కాబట్టి కళ్ళ ద్వారా మీ చిత్తం కళ్ళతోటి చెవులతోటి అటాచ్ అయ్యింది, నా చిత్తం కళ్ళతోటి నోటితోటి అటాచ్ అయ్యింది. ఇలాగా ఇంద్రియాలతో కలిసిన ప్రజ్ఞని చిత్తం అంటాం. అందుకని మనస్సు బుద్ధి చిత్తం ఈ మూడు అదుపులోకి రావటం. ఇంకా బద్ధకం, ఇంకా రకరకాల మానసిక రోగాలు ఉంటాయి, డిప్రెషన్ ఇలాంటివన్నీ ఇవన్నీ పోతాయి అన్నమాట. అందుకని ఈ మూడు ముద్రలు గుర్తుపెట్టుకోవాలి. మూడు ముద్రల పేర్లు ఏంటి, శక్తిచాలని ముద్ర మూలాధారానికి, శిథిలీకరణ ముద్ర హృదయానికి అంటే అనాహతానికి, ఖేచరి ముద్ర సహస్రారానికి సంబంధించింది. శక్తిచాలని ముద్ర శక్తికి, శిథిలీకరణ ముద్ర మన ప్రాణశక్తి బలాలకు, భావాలు ఆవేశాలు అన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి. అలాగే ఖేచరి ముద్ర సహస్రారంలో పనిచేస్తూ మన మనస్సు బుద్ధి చిత్తం అనే మూడింటిని మనం అదుపులోకి తెచ్చుకోవడానికి, బద్ధకం ఆవేశం వంటి మానసిక రోగాలన్నీ పోగొట్టుకోవడానికి మనం వాడతాం అన్నమాట. అలాగే సూక్ష్మ శరీరంలో మూడు గ్రంథులు ఉంటాయి మొత్తం ఏంటి, 14 రత్నాల్లో 5 పంచకోశాలు, అలాగే 6 చక్రాలు, 5, 6, 11, తర్వాత 3 గ్రంథులు, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ 14 రత్నాలని సంపాదించడం ఆధ్యాత్మిక జగత్తులో సాధన చేసుకోవడం వల్ల ఆ 14 రత్నాలు పేర్లు చెప్పుకున్నాం, పంచకోశాలు మన అదుపులోకి ఉండాలి, అలాగే మన 6 అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 చక్రాలు జాగృతమయ్యి మనం పరమాత్మ స్వరూపులమే, మనం అందరం కూడా పరమాత్మ అంశలమే, నేను పరబ్రహ్మముని అని చెప్పగలిగి ఉండాలి మనం. ఆ స్థితిలోకి తయారవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ స్థితిలో మనం అవ్వాలంటే ఈ 6 చక్రాలు పూర్తిగా యాక్టివేట్ అవ్వాలి. దివ్య ప్రణాళికలో పనిచేయడానికి వీలుగా అవన్నీ కూడా తయారయ్యి ఉండాలి. మనం ఏ చక్రంలోంచి పనిచేయదలుచుకుంటే అట్ విల్ అంటే అనుకోగానే సంకల్పం చేసుకుంటే ఆ చక్రం ద్వారా పనిచేయాలి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రకమైన దివ్యమైన శక్తులు ఉన్నాయి, అవన్నీ మీకు సమర్థ సద్గురు స్పర్శ పుస్తకంలో చక్ర సామర్థ్యాలు అని చెప్పి ఒక రెండు పేజీల నోట్స్ ఉంది, అవన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది మీకు చక్ర సామర్థ్యం అంటే ఏంటో. అదైన తర్వాత సూక్ష్మ శరీరంలో మూడు గ్రంథులు ఉన్నాయి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి అనే ఏదైతే ఉందో, గ్రంథి అంటే మూడే అనమాట. ఇప్పుడు మనం తాడుని మూడేసామనుకోండి, ఒక తాడుని మూడు చోట్ల మూడు వేసాం, అప్పుడేమిటి, ఒక చోట ఒక మూడి, ఇంకో చోట ఇంకో మూడి, ఇంకో చోట. పూర్వం బావిలో నీళ్లు తోడేవాళ్ళు చేద వేసి, ఆ చేద కొన్న తాడు జారిపోకుండా ఉండగా అక్కడక్కడ ముళ్ళు వేసేవాళ్ళు, అలాగ ముళ్ళు అనమాట. మనని మనని అంటే మనం జీవులం, ఆత్మస్వరూపం, ఆత్మని ఈ శరీరంతో ముడి వేసి ఉంచుతారు అక్కడక్కడ. అలాంటి మూడు ముళ్ళు, ఒకటి బ్రహ్మగ్రంథి, రెండవది విష్ణుగ్రంథి, మూడవది రుద్రగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి అనే దాన్ని విడదీయటానికి, ఆ ముడిని విప్పడానికి మనకు ఖేచరి ముద్ర. అలాగే విష్ణుగ్రంథి అనే ముద్రని, ముడిని విడదీయటానికి మనకు శిథిలీకరణ ముద్ర. అలాగే రుద్రగ్రంథి అనే దాన్ని విడదీయటానికి శక్తిచాలని ముద్ర. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, బ్రహ్మగ్రంథి ఖేచరి ముద్ర, కాబట్టి అది సహస్రారం ఆ ప్రాంతంలో ఉంటుందని. అలాగే విష్ణుగ్రంథి శిథిలీకరణ ముద్ర, కాబట్టి ఇది అనాహతానికి సంబంధించింది. అలాగే రుద్రగ్రంథి శక్తిజాలని ముద్ర, కాబట్టి ఇది మూలాధారం ఆ ప్రాంతంలో. అంటే మనకు ఆరు చక్రాలు ఉంటే రెండు రెండు కలిపి ఒక ముడి పడి ఉంటాయి, రెండు రెండు కలిపి ఒక ముడి పడి ఉంటాయంటే మూలాధారం స్వాధిష్టానికి కలిపి ఒక ముడి, అది రుద్రగ్రంథి. తర్వాత మణిపురం అనాహతానికి కలిపి ఒక ముడి, అది విష్ణుగ్రంథి. ఆ తర్వాత ఆజ్ఞకి విశుద్ధికి కలిపి ఒక ముడి, అది బ్రహ్మగ్రంథి. ఈ మూడు రకాల గ్రంథులు మనం ఎప్పుడైతే ఆ ముడులు విప్పుతామో, విప్పుకోగలుగుతామో సాధన ద్వారా ఎన్నో రకాల అద్భుతమైన కార్యక్రమాలు మనం చేయగలం. ఇవన్నీ చేయడానికి మనకు పరమపూజ్య గురుదేవులు ఈ మూడు ముద్రలు ఇచ్చారు. ఆ మూడు ముద్రల్లో ఎలా వేసుకోవాలో కొందరికి తెలుసు ఉండొచ్చు, కొందరికి తెలియవచ్చు, కానీ ఇది ప్రాక్టికల్గా చూసి చేయాల్సింది. చెప్పడానికి మటుకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. అదేంటంటే మొట్టమొదటి శక్తిచాలని ముద్ర. శక్తిచాలని ముద్ర ఏం చేయాలి, వజ్రాసనం. చాలా మందికి వజ్రాసనం తెలిసే ఉండొచ్చు, లేకపోతే మీకు తేజ ఆసనాలకు సంబంధించిన పెడుతుంది, తర్వాత చూడండి. వజ్రాసనం కానీ లేక సుఖాసనంలో కానీ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఎలాగైతే ఆవు లేకపోతే గేదె పేడ వేసినప్పుడు అది వేసిన వెంటనే ముడుచుకుంటుందో, అలాగ మనం మన మల ద్వారం ఏదైతే ఉందో దాన్ని ముడవాలి, బాగా పైకి లాక్కోవాలన్నమాట. ముడిచి ఇలా అనాలి, కేగులప్పుడు పైకి లాగినట్టుగా అవుతుంది అది. తర్వాత మెల్లిగా వదిలేయాలి, ఒకసారి పైకి లాగాలి, ఒకసారి వదిలేయాలి. ఇలాగ రెండు నిమిషాల నుంచి మొదలుపెట్టి ఐదు నిమిషాల వరకు చేయాలి, అంతకంటే ఎక్కువ చేయాలి. చాలా సింపుల్, వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చోవాలి, మల ద్వారాన్ని ఇలా పైకి అనుకోవాలన్నమాట. అనుకుంటే మనం ఆటోమేటిక్గా అది పైకి లోపలికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగ రెండు నుంచి ఐదు నిమిషాల సేపే చేయాలి, ఎక్కువసేపు చేయకూడదు. ఇది దీంట్లో ఇంకొక బంధం కూడా వస్తుంది, దానికి ఉద్యాన బంధం అంటారు. ఉద్యాన బంధం అంటే మన పొట్ట ఉంది కదా, ఆ పొట్టని మెల్లిగా వెనక్కి ఇలా అంటూ ఉంటే, అది ఎంత వెనక్కి వెళ్ళాలంటే వెన్నుపూసం తగలాలి, ఉద్యాన బంధం. ఈ ఉద్యాన బంధం ద్వారా ఏమవుతాయి, పేగులన్నీ పైకి లాగబడతాయి. ఇప్పుడు మనం ఈ శక్తిశాలిని ముద్రలో మల ద్వారాన్ని ఇలా ముడుచుకోవాలంటే జరిగేది కూడా పేగులు కిందకున్నా కొంచెం పైకి లాగినట్టుగా అవుతుంది అన్నమాట. అదే ఉద్యాన బంధం వేస్తే ఇంకొంచెం లాగినట్టుగా అవుతుంది. ఇలాగ లోపలికి వెళ్ళినప్పుడు పొట్ట అంతా వెనక్కి అతుక్కుపోతే పేగులు కొంచెం పైకి లేస్తాయి. ఇదైన తర్వాత ఉద్యాన బంధంలో ఎలాగైతే పేగులు పైకి లాగబడతాయో, అలాగా ఈ శక్తిచాలని ముద్రలో వేసే ఈ మల ద్వారాన్ని ఇలా పైకి లాగడం వల్ల కూడా పేగులు పైకి లాగబడతాయి. విధిగా ఉద్యాన బంధం వేయమని చెప్పట్లేదు ఇక్కడ. శక్తిచాలని ముద్రలో ఉద్యాన బంధంలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అని చెప్తున్నారు. ఉద్యానం అంటే ఏంటి, ఎగరటం అంటే మన చిత్త ప్రవృత్తులు పైకి కిందకి ఎగరకుండా చక్కగా అదుపులో ఉండేటట్టు చేయడం. ఇది చేయటం వల్ల ఏమవుతుంది, ఏమవుతుంది అంటే సుషుమ్న అని మనకు ఒకటి ఉంది, సెంట్రల్ నర్వ్. ఇడ పింగళ కాకుండా మధ్యలో సుషుమ్న ఉంది. ఈ సుషుమ్న అనే దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మన శ్వాస సుషుమ్నలో ప్రవేశిస్తుందో అప్పుడు మనకు రెండు ముక్కులు ఆడతాయి. ఈ రెండు ముక్కులు ఆడినప్పుడు ఏం చెయ్యాలి? భౌతికమైన ఏం పనులు చేయకూడదు, అవి ఫలించవు. సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు ఏంటి, అటు ఎడమ ముక్కు కానీ ఇటు కుడి ముక్కు గాను ఆడుతూ ఉండగా, మనం ప్రాణాయామం చేస్తూ ఉండగా ఏదో ఒక సమయానికి ఏమవుతుందంటే ఈ ప్రాణ సంచారం అటు ఇడానాడిలోను ఇటు పింగళనాడిలోను కాకుండా మధ్యలో ఉన్న సుషుమ్నలోకి ప్రవేశిస్తుంది. ఆ సుషుమ్నలోకి ప్రవేశించినప్పుడు మటుకు ఖచ్చితంగా మనం భౌతిక పనులు ఏం చేసినా ఫలించవు, అవి పనికిరావు, మనకు వాటిలో సక్సెస్ ఏం రాదు. అందుకని అప్పుడేం చేయాలంటే ఆధ్యాత్మికమైన పనులే చేయాలి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో ఉండాలి. ఒక గురు చరిత్ర చదువుకోవడం కానీ, జపం చేయడం కానీ, ధ్యానం చేసుకోవడం కానీ, ఇలాంటి వాటిలో ఉండాలి. ఎవరినన్నా మీకు మంచి జరుగుతుందని ఆశీర్వదించే కూడా అవుతుంది. ఇవన్నీ కూడా మనకు సుషుమ్నలో ఉండటం వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ ముద్ర వేసామో, శక్తి చాలని ముద్ర, అప్పుడు సుషుమ్న నడి కొంచెం తెరుచుకుని మూలాధార చక్రాన్ని ప్రభావితం చేస్తుందన్నమాట. సుషుమ్న నాడి మామూలుగా తెరుచుకోవద్దు అందరికీ. చాలా వరకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సుషుమ్న అనేది మూసిపోయి ఉంటుంది, ఎప్పుడు మూసుకునే ఉంటుంది. ఈ సాధన చేస్తే తప్పది జాగృతం అవ్వదు, ఓపెన్ అవ్వదు అన్నమాట. అందుకని ఈ శక్తిజాలిని ముద్ర ద్వారా ఉత్పన్నమైన సున్నితమైన విద్యుత్తు అని చెప్తున్నారు ఇక్కడ గురువు గారు. సున్నితమైన విద్యుత్తు అంటే చాలా లైట్ మైల్డ్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఇప్పుడు మనం ఫోన్ ఛార్జింగ్కి పెడతాం, అది ముట్టుకుంటే ఏం షాక్ కొట్టదు. అలాగా ఆ రకంగా కొండల్ని జాగ్రత్తమై వెన్నెముక నుండి మెల్లిగా అలా పైకి పాకుతుంది అనమాట. ఎక్కడి వరకు వెళ్తుంది అది? మామూలుగా కొండల్ని జాగ్రత్త అయితే సహస్రారానికి వెళ్ళాలి. కాబట్టి అసలు అంటూ జాగ్రత్త అవ్వాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో గురువు గారు ఇచ్చిన పనులు చేయాలి, దానికి కావాల్సిన శక్తి సంపాదించాలి అనుకునే వాళ్ళు, నా గురువు గారు మాకు శక్తి ఇవ్వండి అని అడగకూడదు. ఇది చెయ్యాలి, ఈ శక్తి చాలని ముద్ర చేయాలి, అప్పుడు అదే వస్తుంది శక్తి. అయ్యి బాబా ఇంత పెద్ద కార్యక్రమం నేను ఎలా చేయగలను అనుకోకూడదు. అలా అనుకుంటే ఇంకెలాగా, ఇవన్నీ సాధనలు ఎందుకు ఇచ్చినట్టు వేస్ట్ కదా. అలా అనుకోక్కర్లేదు, ఇదిగో ఈ సాధన చెయ్యి, నేను చెప్పినట్టు చేయండి. నేనేం చేస్తున్నానో మీకు అవి చెప్తున్నాను. పంచకోశ జాగరణ గురించి చెప్పాను, పంచవీరభద్ర సాధన చెప్పాను, సూక్ష్మీకరణ చెప్పాను, కుండలిని జాగరణ చెప్పాను అని గురువు గారు మాటిమాటి చెప్తూనే ఉన్నారు. అందుకని ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ ఇది 80s వేశాము ఈ పుస్తకం, కల్ప సాధన పుస్తకం. దాంట్లో ఇచ్చిన ఈ శక్తి చాలని ముద్ర. అలాగే రెండోది వచ్చేసరికి యోగ నిద్ర అంటాం. మామూలు నిద్ర కాదు యోగ నిద్ర. ఈ యోగ నిద్రలో బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయి అసలు శరీరం ఉంది అనే స్పృహ కూడా ఉండదు మనకు, అలాంటి స్థితి వస్తుంది. దీంట్లో ఏం చేస్తారంటే ఈ కల్ప సాధన అనే పుస్తకంలో ఉన్న ఈ ముద్రలన్నీ గురువు గారు రాసిందే. శవాసనం వేసుకొని నేల మీద పడుకోవడం, ఆర్ పడక కుర్చీలో హాయిగా విశ్రాంతిగా పడుకొని ఈ ముద్రను చెయ్యాలి. శరీరానికి, మనస్సుకి, బుద్ధికి విశ్రాంతినిచ్చి చాలా చాలా రిలాక్స్డ్గా, ఏ టెన్షన్ లేకుండా, అంటే టెన్షన్ లేకుండా ఉండడం అంటే చెయ్యిలో పెట్టుకున్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చి ఎత్తే తక్కువ కింద పడిపోవాలన్నమాట. సపోజ్ మీరు శవాసనం వేశారు, శిథిలీకరణ ముద్ర చేస్తున్నారు, అలాంటప్పుడు సరిగ్గా మీరు శిథిలీకరణ ముద్ర చేశారా లేదా తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఏంటంటే, తక్కువ వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ చెయ్యి ఎత్తితే దానంతరం తక్కువ కింద పడిపోతుంది. అలా కాకుండా మనం పట్టుబట్టి కనుక ఉన్నాం అనుకోండి, మెల్లిగా చెయ్యికి దెబ్బ తగులుతున్నామని మెల్లిగా దించుతాం. అలా కాకుండా శిథిలీకరణ కరెక్ట్గా అయితే చెయ్యి ఎత్తంగానే కింద పడిపోతుంది. బాడీ స్పృహ ఉంటుంది కానీ బాడీ ఉన్న స్పృహ ఉండదు. బాడీలో ఉంటాం కానీ బాడీ స్పృహ ఉండదు. అది జాగ్రత్తగా ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, సాధకుడికి శరీరం వేరు తను వేరు అని తెలుసుకునే జ్ఞానం వచ్చేట్టు చేయగలిగిన ఒక ఉపకరణం అనమాట. ఏది? ఈ శిథిలీకరణ ముద్ర. నేనెవరు అని గురువు గారు ఇచ్చింది చూసారే, వాటేమో ఆ పుస్తకంలో ఇచ్చిన సాధనలో చాలా ఎక్కువగా ఉంది దీని గురించి, శిథిలీకరణ ముద్ర గురించి. ఇప్పుడు చక్కగా నేల మీద శవాసనం వేసి పడుకుని ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుని పాదాల దగ్గర నుంచి మొదలెట్టుకుని ఒక్కొక్క అవయవం, సపోజ్ పాదాల దగ్గర నుంచి అంటే పాదాలకి 5 వేళ్ళు ఉంటాయి, బొటన వేలు పెద్దది, దాని పక్క వేలు, 3వ వేలు, 4వ వేలు, చిటికి వేలు, అక్కడి నుంచి చేతనత్వాన్ని విత్డ్రా చేస్తున్నాను, అదంతా రిలాక్స్ అయిపోయింది, కాన్షియస్నెస్ ఈజ్ విత్డ్రాన్ టు ది సెంటర్ అని మెల్లిగా సజెస్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మీరు కాలి వేళ్లు ఇలా కదుపుతుంటే అక్కడక్కడ కాలి వేళ్లు ఉన్నట్టు మీకు అనిపించదు. చేసే కొద్దీ కాలి మొత్తం నుంచి తీసేసామంటే పాదం ఇలా కదపాలంటే కదపలేము, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా అనస్థీషియా ఇస్తే ఏమవుతుంది, అలాగా అక్కడికి ఈ చేతనత్వం అంతా విత్డ్రా అయిపోయింది కాబట్టి ఒక రకంగా కాళ్ళు లేనట్టుగా అనిపిస్తుంది, కంగారు పడక్కర్లేదు. అలా బాడీ మొత్తం కాళ్ళు, కాలి వేళ్ళు, పాదాలు, తర్వాత చీలమండలు, ఆ తర్వాత పిక్కలు, తర్వాత మోకాళ్ళు, తర్వాత తొడలు, అలాగే రెండో వైపు, ఎడమ వైపు, మొట్టమొదటి కుడి వైపు, తర్వాత ఎడమ వైపు, అలా రెండు కాళ్ళు బాగా రిలాక్స్ అయిపోయింత మీ కాళ్ళు లేనట్టుగా అనిపిస్తుంది, మీకు భయం వేయచ్చు. మిగతా బాడీ అంతా తెలుస్తుంది, కాళ్ళ సంగతి తెలియదు. ఆ తర్వాత మెల్లిగా నడుము, ఏ భాగాలు అయితే భూమిని తాకుతున్నాయో, బటక్స్, అలాగే నడుము, తర్వాత మెల్లిగా వెన్నుపూస, అలాగే వీపు మొత్తం, అలాగే చేతులు నేల మీద అంతా కదా, బొటన వేలు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు, ఆ తర్వాత అరచేయి, ఆ తర్వాత మెల్లిగా మణికట్టు, తర్వాత ముంజేయి, మోచేయి, ఆ తర్వాత భుజాలు, ఆ తర్వాత రెండో వైపు చేయి, ఆ తర్వాత మెల్లిగా భుజాలు మొత్తం రిలాక్స్, ఆ తర్వాత మెడ, ఆ తర్వాత దవడలు. ఈ దవడలు చాలా టెన్షన్గా ఉంటాయి చాలా మందికి, అలాగే కళ్ళు, కళ్ళు కూడా చాలా టెన్షన్ ఉంటాయి కళ్ళల్లో, చెవులు, తర్వాత మెల్లిగా నుదురు, ముక్కు, మర్చిపోయాను పెదాలు, ముక్కు, తర్వాత నుదురు, తర్వాత బ్రెయిన్, అంతవరకు మొత్తం అంతా రిలాక్స్ అయిపోయింది అనుకోవాలి. అయిపోయిన తర్వాత మీకు మీరున్నట్టు మీకు బాగా తెలుస్తుంది, కానీ శరీరం ఉన్నట్టుగా మటుకు తెలియదు, అది మ్యాజిక్ దీంట్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. మీరున్నట్టు తెలుస్తూ ఉంటుంది, కానీ మీరు బాడీని కదపాలంటే మీరు కదిపారా లేదు కూడా మీకు తెలియదు. చెయ్యి కదిపారా ఏమో, కాలు కదిపారా, కాలు కదపాలి అనుకున్నా కూడా కాలు కదిపిన సెన్స్ రాదు మీకు, కానీ మీరు ఉన్నట్టు, మీకు శరీరం ఉన్నట్టు మీకు తెలుస్తుంటుంది. ఇది దీంట్లో వచ్చే ఒక విశేషమైన ఫలితం అనమాట. దీనివల్ల ఏంటి జరుగుతుంది, ఇలా ఎందుకు రావాలి మనకు అంటే, ప్రతి అవయవం స్వతంత్రంగా పనిచేస్తున్నట్టుగా కూడా భావించుకోవాలి, నేనంతా అది పనిచేయగలనని. ఇప్పుడు శరీరాన్ని మెల్లిగా విశ్రాంతి వచ్చేసిన తర్వాత మనస్సు కూడా రిలాక్స్ అయింది అనుకోవాలి. మన శరీరంలో ప్రతి కండరము రిలాక్స్ అయింది అనుకోవాలి, ప్రతి నరము రిలాక్స్ అయింది అనుకోవాలి, ఎంటైర్ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అయ్యింది, ఎంటైర్ మస్క్యులర్ సిస్టమ్ రిలాక్స్, అలాగే లోపల పేగులు ఇంకా అవయవాలు ఏవైతే అవన్నీ రిలాక్స్, అలాగే మెల్లిగా మనలో ఎప్పుడైతే ఈ మొత్తం అంతా మనస్సు అంతా రిలాక్స్ అయిపోయిందో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి స్థితిలో శరీరం అచ్చు శవల్లాగా ఉంటుంది అనమాట. ఎవరన్నా వచ్చి ఆ టైంలో కాలు ఎత్తి వదిలేసారు, టక్మన కింద పడిపోతుంది, మనకు కాలుని మెల్లిగా దించుకోవాలి లేకపోతే దెబ్బ తగులుతుంది అనే ఆలోచన అలాంటివి రావు. తర్వాత ఈ శిథిలీకరణ అంతా అయిపోయిన తర్వాత మెల్లిగా మనం నిద్రలోకి వెళ్తాం. యోగ నిద్రలో ఎంత గాఢంగా నిద్ర వచ్చేస్తుందంటే, గురకబెట్టి నిద్రపోతే మామూలుగా ఎలా వస్తుంది అలాగే క్షణాల్లో నిద్ర వచ్చేస్తుంది. ఎవరికైనా నిద్ర రావట్లేదు అనుకోండి, రాత్రి కూడా ఇబ్బంది పడుతుంది, ఇది కాసేపు చేసుకుంటే నిద్ర వస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే యోగ మార్గం తెలుస్తుంది. ఈ యోగ నిద్ర ద్వారా యోగ మార్గం అంటే ఏంటి, సుషుమ్న గురించి తెలుస్తుంది, అలాగే మన ఆత్మబలం పెరుగుతుంది. ఇవి పంచకోశంలో కూడా ఆత్మబలము, ఆత్మ కళ్యాణము, ఆత్మ తృప్తి ఇలాంటి ఐదు రకాల వాటి గురించి చెప్తారు గురువు గారు పంచకోశాల్లో. అలాంటి వాటిలో ఆత్మబలం ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్పగా మనం కార్యక్రమాలు గురువు ఇచ్చినవి అన్ని చేయగలం అనమాట. మొట్టమొదటిదేమో శక్తి చాలని ముద్రతోటి మనలో ఉన్న కుండలని శక్తి జాగృతం అవుతుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే రెండవ ముద్రలో శిథిలీకరణ ముద్రలో మనం మన ఆత్మబలం పెరుగుతుంది. అక్కడేమో కుండలిని బలం, కుండలిని శక్తి, ఇక్కడేమో ఆత్మశక్తి, రెండు తేడా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడో దాని దగ్గరకు వచ్చేసరికి ఖేచరీ ముద్ర. ఎప్పుడైతే మనస్సు శాంతం చెందుతుందో, పరమ ప్రశాంతం అవుతుందో, దాన్ని ఏమంటారంటే బ్రహ్మలోకం అంటారు. బ్రహ్మలోకం అంటే ఏంటో అనుకోకండి, దట్ ఏదైతే సృష్టించగలదో, సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో అది మనలో పనిచేయాలి అంటే. ఒక కార్యక్రమం ఇచ్చారు గురువు గారు, ఇది ఎలా చేయాలి, 5 వేళ్ళు చూపించారు అని చెప్తారు గురువు గారు ఆత్మకథలో. వారి గురువు గారు శ్రీ సర్వేశ్వరానంద ఏం చేస్తారు, 5 వేళ్ళు చూపించారు. వెంటనే గురువు గారు 5 వేళ్ళని ఆయన ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. 500,000 చెట్లు నాటాలి, 500,000 గంటలు పని చేయించాలి, 500,000 యజ్ఞాలు చేయాలి, ఇలాగ అన్ని ఐదు ఎలాగ ఆయన తెలిసింది. అలాగ తెలియాలంటే మనకు పరమ ప్రశాంతమైన మనస్సు ఉండాలి. అలాంటి పరమ ప్రశాంతమైన మనస్సు దేని ద్వారా వస్తుంది? శిథిలీకరణ ముద్ర ద్వారా వస్తుంది. అప్పుడు శాంతి చెందిన మనస్సు బ్రహ్మలోకం అనబడుతుంది. బ్రహ్మలోకంలో ఏం చేస్తుంటాడు ఆయన? ఎప్పుడు వేదాలని ఆధారం చేసుకుని సృష్టి మొత్తం చేస్తుంటాడు. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం, ఏవైతే మొట్టమొదట శాశ్వత ధర్మాలు ఉన్నాయో సృష్టిలో ధర్మాలు, వాటినే వేదాలు అన్నారు. వాటితో వాటిని ఆధారం చేసుకుని సృష్టి మొత్తం నిర్వహిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. ఆయనకి మొట్టమొదట వినిపించింది తపస్సు చేయమని. ఆ తపస్సు చేయటం వల్ల ఏమొచ్చింది? వేదం ఆయనకి తెలిసింది. దాని ద్వారా సృష్టి అంతా చేశాడు. అంటే మనం కూడా మొట్టమొదటి తపస్సు చేసాం. ఏం తపస్సు చేసాం? శక్తి జాగని ముద్ర వేసాం. శక్తి వచ్చింది మనకు, భౌతికమైన శక్తి వచ్చింది. ఇప్పుడు ఆత్మబలం చాలా ఉంది. ఎంత బలం ఉన్నా ఫిజికల్ గా వాడు అనారోగ్యంతో మూలపడి ఉన్నాడు అనుకోండి, పనులు అవుతూ ఉంటాయి. కానీ ఇది లోపించినట్టే, ఇది భౌతికమైన శక్తి లోపించినట్టే. కాలు చేతులు కనపలేని పరిస్థితిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఉన్నారు ఎవరు, గొలగల మూడి స్వామి వెంకయ్య గారు, భగవాన్ వెంకటేశ్వర స్వామి. ఆయన ఒక చోట చెప్తారు, నేను పూర్వజన్మలో ఒక ఆవును కొట్టాను, అందుకని నా రెండు కాళ్ళు పడిపోయి ఈ జన్మలో, నేను దాన్ని అనుభవించాల్సిందే అని చెప్పి ఆయన ఏం చేసేవారు? తాటి చెట్టు ఆకులు ఉంటాయి కదా, తాటాకు, దానికి ఒక తాడు కట్టి ఆ తాటాకు మీద ఆయన కూర్చుంటే వాళ్ళ శిష్యులు ఆ తాటాకుకి ఒక తాడు కట్టి లాక్కెళ్ళేవారు వేరే ఊళ్ళకాయండి. అలాగే వెళ్ళేవారు, వెళ్ళి అక్కడ అగ్ని ధునిని పెట్టి ఆ ధుని వెలిగించి ఆయన ఏక్కుతార, అంటే ఒకటే దానికి తీగ ఉంటుంది, దాన్ని మీటుతూ ఇలాగ నారాయణ నారాయణ ఆది నారాయణ 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 ఆది నారాయణ అని ఆయన చేస్తే కనుక ఎక్కడి నుంచో మేఘాలు వచ్చి కుంభవృష్టి కురిచేది. వర్షాలు లేకపోతే ఆయన ధుని వెలిగిస్తే చాలు, వర్షాలు వచ్చేసాయి. ఆయన తెల్లటి తాడు కడతారు, ఆ తెల్లటి తాడు కట్టించుకుంటే చాలు రోగాలు తగ్గిపోతాయి. అలాగే ఆయన వేలు ముద్రలు వేసి ఇస్తారు, ఇలాగ బొటన వేలుతో ముద్రలు వేసి ఆ కాగితాల మీద, మన న్యూస్ పేపర్ ఇలాగ ఏ పేపర్ కనబడుతుంది దాని మీద, అవన్నీ కూడా లెక్కలు అంటుంటారు. ఆ లెక్కల గురించి అంత పైవాళ్ళు చెప్తాను, ఇలాగ రకరకాలు ఉంటాయి ఆయన దగ్గర భాష. ఆయన కన్వ మహర్షి యొక్క ఆధ్వర్యంలో 108 మంది ఋషుల పనులు చేసి పెట్టారని చెప్తారు. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృతంలో కూడా వస్తారు ఆయన. వెంకటేశ్వర స్వామి నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావు అని ఒకరిని ఆశీర్వదిస్తారు ఆయన. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పుకుంటామంటే, మన మనస్సు శాంతి చెందుతుంది, దాన్ని బ్రహ్మలోకం అంటాం. బ్రహ్మలోకం అంటే సృష్టించగలిగిన బ్రహ్మ ఎలా ఉన్నాడు, అలాంటి స్థితి మనస్సు మనకు కూడా వస్తుంది. ఎవరైనా సరే వాళ్ళు ఇక్కడ గురుదేవులు చెప్పేది బాగా మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తి చేస్తే వస్తుందంటున్నారు, ఏ వ్యక్తి అని చెప్పట్లేదు ఎక్కడ కూడా. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనుష్య ఓ పార్థ, ఈ మనుషులందరూ కూడా ఏదో రకంగా వాళ్ళకి నచ్చింది చేస్తుంటారు, అవన్నీ నాకే చెందుతాయి. భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధంగా నన్ను శరణు కోరతారు, తాం తథైవ భజామ్యం, వాడికి ఎలా నేను నచ్చుతానో వాళ్ళు అలా కోరతారు, అలాగే నన్ను భజన చేస్తారు వాళ్ళు, అంటే సేవ చేస్తారు. మమ్మ వర్త్మాను వర్తంతే, వాళ్ళందరూ కూడా తెలిసినది లేదు, నాకు వశవర్తులయ్యే పని చేస్తుంటారు. ఎవరికి నమస్కారం పెట్టినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, అంటే అన్ని నమస్కారాలు ఆయనకే వెళ్తాయి కదా. నదీనాం సాగరో గతి, నదులన్నీ సముద్రంలోకి వెళ్ళినట్టు అందరి నమస్కారాలు కేశవుడికే చేస్తాయి. అంటే మనం మాస్టర్ ఈకే అన్నా, మాస్టర్ ఆర్కే అన్నా, మాస్టర్ శ్రీరామ శర్మ ఆచార్య నమస్కారం అన్నా, అది ఇంకెవరో సత్యసాయి బాబాకి నమస్కారం, షిరిడీ బాబాకి నమస్కారం అన్నా, అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? భగవంతుడి దగ్గరికి వెళ్తాయి. మాస్టర్ దీన్ని ఎలా చెప్పారు ఆయన భాషలో? గురువులు కూడా గురువుల ద్వారా పనిచేసేవాడు చేస్తుంటేనే వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఉంటారు అంతే అంటుంటారు. చాలా 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 ఎక్కువగా చివరిగా సంవత్సరాల్లో అది ఎక్కువ చెప్తారు. అలాగే మహాకాల చక్రవర్తి గురించి చెప్తూ కూడా, ఈ మహాకాల చక్రవర్తి అంటే సాక్షాత్తు భగవంతుడే, అంతకంటే ఏం కాదు. ఇప్పుడు మీకు అవసరం కాబట్టి, ఇప్పుడున్న నామిన్క్లేచర్ ప్రకారం అలా చెప్పాలి కాబట్టి మహాకాల చక్రవర్తి అని చెప్తున్నాను. అంటే ఆ పేరుకు విశిష్టత ఉంటుంది, ఉండదని కాదు. అలాగే అనుగ్రహవాల మంత్రం, ఇవన్నీ కూడా సాక్షాత్తు సంపూర్ణంగా భగవత్ శక్తి పనిచెయ్యాలి అనే ఒక తీవ్రమైన సంకల్పంతో ఇవ్వబడినవి అన్నమాట. ఆ రకంగా పవిత్రమైన మనస్సు ఇంకో రకంగా అంటే పాల సముద్రం అని కూడా అంటారు. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న మాటలో ఒకటి దాటేశాను అనుకోవద్దు. మాస్టర్ నమస్కారం అంటే ఎవరికి నమస్కారం పెట్టినా భగవంతుడికే చేరుతుంది. మనం ఏ రకాలుగా కొలిచినా వాళ్ళు తెలిసినా తెలియకపోయినా అవన్నీ నాకే చెందుతాయని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఏ వ్యక్తి అయినా ఇవి చేయొచ్చు, అది మనకు ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప. ఏ వ్యక్తి అయినా చేయొచ్చు, ఈ ఫలాని కులం వాళ్ళు చేయాలి, ఫలాని వాళ్ళు చేయకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఎక్కడా లేవు. కాకపోతే ఒకటే రిస్ట్రిక్షన్ ఉంది, ఆ రిస్ట్రిక్షన్ చాలా చాలా మూడు అక్షరాలు ఉంటాయి, అసూయ. అసూయ లేని వాళ్ళకి చెప్పు ఈ విద్య అని చెప్పారు. మరి అందరికీ ఓపెన్ గా చెప్పేస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో మహాత్ములు అందరూ చెప్తున్నారు. కానీ అసూయ ఉన్నవాడు దీన్ని వినడం. అసూయ అంటే ఏంటి? వాడికి ఉంది నాకు లేదు, అంతకంటే ఏం లేదు. ఒకేసారి ఇద్దరం ఉద్యోగం చేయలేము, వాడు చూడు ప్రమోషన్లు కొట్టేసి ఎంత శాలరీలో వెళ్ళిపోయాడు, నేను ఇంకెక్కడే ఉన్నాను అని ఒకడు అన్నాడు అనుకోండి, దాని భాషని ఏమంటారంటే అసూయ అంటారు. అసూయ ఎప్పుడు వస్తుందంటే పోల్చుకోవడంతో వస్తుంది. పక్క వాళ్ళతో మనం పోల్చుకుంటే ఖచ్చితంగా మనకు ఏం లేదో, లేకపోతే మనకు వాళ్ళకి వాళ్ళకంటే ఎక్కువ ఏముందో తెలుస్తుంది. అదంతా కూడా అసూయ కిందే వస్తుంది. కానీ జనరల్గా ఎవరు కింద వాళ్ళతో పోల్చుకోరు, పై వాళ్ళతోనే పోల్చుకుంటారు. అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది అసూయ ఉన్న వాళ్ళకి చెప్పకో అని కృష్ణుడే చెప్పాడు డైరెక్ట్ గా. రాజవిద్య రాజగుహ్యంలో ఉంటుంది, అనసూయత్వం ఉండాలి. కాబట్టి అది పట్టుబట్టి మనం సాధించాలి. గురువు గారి ఇన్ని సాధనలు ఫలించాలంటే మనలో అసూయ ఉండకూడదు. తర్వాత ఈ మనస్సు పాల సముద్రం అవుతుంది అని, ఒకటేమో శాంతి చెందిన మనస్సు ఏమో బ్రహ్మ లోకం అనబడుతుంది, రెండోదేంటి పవిత్రత పొందిన మనస్సు పాల సముద్రం. పవిత్రత అంటే అంటే ఏం చేస్తాం ఇప్పుడు మనం? శక్తి చాలని ముద్ర అలాగే శిథిలీకరణ ముద్ర, ఈ రెండు వేయటం వల్ల మనలో మన మనస్సు శాంతం చెందుతుంది, మన మనస్సు పవిత్రమవుతుంది. మనలో భావాలు ఆవేశాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. పోయి ఇప్పుడు పాల సముద్రంలో ఎవరుంటాడు? విష్ణు ఉంటాడు. కాబట్టి అంతటిని ఆర్గనైజ్ చేస్తూ, అంతటిని ఒక వ్యవస్థ ఏర్పరుస్తూ, అంతటిని పోషించడానికి కావాల్సిన లక్ష్మి అంటే మనీ కాదు, అంటే ధనం ఏదైతే ఉందో, ఆ పవర్ ఏదైతే ఉందో, ఆ పవర్ని మనకు ఇచ్చే శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా పాల సముద్రంలో ఉంటుంది విష్ణువులాగా అని చెప్తారు. అంత పెర్వేడ్ అయి ఉంటుంది అనమాట, మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. అలా వ్యాపించి ఉన్న మొత్తం పవిత్రత అనే ద్వారా మనలోకి వస్తుంది. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఎప్పుడైతే వస్తాయో మనకు, పవిత్రత శాంతి ఈ రెండు ఎప్పుడు వస్తాయో, అప్పుడు మనలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనం విశ్వం అంతటికీ ఉన్న అంతఃకరణతోటి మన అంతఃకరణం ఏకం అవుతుంది. అది అక్కడ జరిగేది. మనం పవిత్రంగా ఎందుకు ఉండాలి, మనం శాంతంగా ఎందుకు ఉండాలి, ఈ రెండు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే మనలో ఉన్న బ్రహ్మరంధ్రం అనే దాని ద్వారా మన పరిమితమైన అంతఃకరణ, మన అంతఃకరణ ఏంటి, మన శరీరానికి మాత్రమే సంబంధించి ఏదైతే ఉందో అది విశ్వ అంతఃకరణతోటి ఒకటి అవుతుంది. అంటే విశ్వ అంతటా ఉన్న మనస్సుతోటి ఏకం అవుతుంది. యూనివర్సల్ మైండ్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ యూనివర్సల్ మైండ్ తోటి ఏకం అవుతుంది. ఇది మనస్సుకు కేంద్ర బిందువులు అంటే, అంతఃకరణకు జీవం వంటిది సహస్రారదల పద్మం. మనస్సుకేమో కేంద్ర బిందువు, మనసు అనేది కేంద్ర బిందువు. అది ఈ శరీరం ద్వారా ఎక్కడి నుంచి పనిచేస్తుంది, మన బ్రెయిన్ సెల్స్ అంతే. మనం ఒక కుర్చీలో కూర్చుంటాం, అలాగే మనస్సు అనేది ఈ మెదడులో ఈ బ్రెయిన్లో కూర్చుని పనిచేస్తుంది. అలాగే హృదయం దేనికి కేంద్రం, మనలో ఉన్న ప్రేమకి కేంద్రం. అలాగే సహస్రారదళ పద్మం ఉంది. ఈ సహస్రారదళ పద్మం విశేషం ఏంటంటే ఇది అంతఃకరణానికి సంబంధించిన సీట్. ఈ అందుకని ఇక్కడ ఈ శక్తిజాలిని ముద్ర వేయటం వల్ల ఏమవుతుందంటే పాల సముద్రంలో ఉన్న మహావిష్ణువు మనకు దర్శనం అవుతాడు, మనకు దర్శనం ఇస్తాడు పాల సముద్రంలో ఉన్న మహావిష్ణువు. అంటే ఏంటి, కరెక్ట్గా చెప్పాలంటే విష్ణు యొక్క ధ్యాన శ్లోకం ఉంది. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అన్ని రకాల భయాలు పోతాయి. సర్వలోకాలకి అధునాథుడైన శాంతాగారం భుజగ శయనం పద్మనాభం సురేశం, శాంతాగారుడైన పద్మాన్ని నాభిలో కలవాడు అంటే బ్రహ్మకి పుట్టుక స్థానమైన ఆ కమలం ఆయన నాభిలో ఉంది. సురేశం వీరందరికీ దేవతలందరికీ ఆయన ఈశ్వరుడు. విశ్వాకారం ఈ విశ్వం అంతటి రూపంలో ఉన్నాడు. గగన సదృశం ఆకాశంలాగా ఉంది. తత్వమస్యాది లక్ష్యం తత్వం, తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అది నువ్వే, అది నువ్వే, అదే నువ్వు, అదే నువ్వు అంటే అది నేను, ఇదే నేను. ఇంగ్లీష్లో అయామ్ దట్ అయామ్ అని చెప్తారు. అది అవన్నీ కూడా మనకు దర్శనం అవుతుంది. అలాంటి స్థితికి ఈ ఖేచరి ముద్ర తీసుకెళ్తుంది. ఆయన కరుణ, ఎవరి కరుణ? ఆ మహావిష్ణువు కరుణ పొందడానికి, ఈ విశ్వం అంతటా ఉన్నది అతనే అనేది జ్ఞానం మనకు రావడానికి, ఆత్మజ్ఞానం, ఈ ఖేచరి ముద్ర వేయాలి. ఈ రకంగా ప్రశాంతంగా ఈ ఖేచరి ముద్రను ప్రాక్టీస్ చేయడానికి ఏం చేయాలో చెప్తున్నారు. ఏం చేయాలి? ధ్యాన ముద్రలో కూర్చోవాలి. ధ్యాన ముద్ర అంటే సుఖాసనంలో కూర్చొని, సుఖాసనం అంటే ఎడంకాలు కింద పెట్టుకుని కుడికాలు పైన పెట్టుకుంటాం. కుడి తొడ మీద, సారీ, ఎడంకాలు మామూలుగా నేల మీద ఉంటుంది, కుడికాలుని ఎడమ తొడ మీద పెట్టుకుంటాం. అది అర్ధపద్మాసనం లేకపోతే సుఖాసనం, చాలా ఈజీగా కూర్చోవచ్చు. ఆ తర్వాత చేతుల్లో ఎడమ చెయ్యి అరచేతులు, కుడి అరచేయిని పెట్టుకుని కళ్ళు మూసుకుని నిటారుగా వెన్నుపూస సమంకాయం శిరోగ్రీవం, మెడ తల శరీరం ఒకే లైన్లో ఉండేటట్టుగా స్ట్రైట్గా కూర్చోవాలి. అది ధ్యాన ముద్ర. అలా ధ్యాన ముద్రలో కూర్చుని నాలుకని మెల్లిగా పైన అంగిలి ఉంటుంది కదా, పైన దానికి తగిలించాలి. తగిలించి ఎంతవరకు వెనక్కి వెళ్ళగలుగుతుందో అంతవరకు ట్రై చెయ్యాలి వెనక్కి పంపించడానికి. పూర్వకాలం ఎలా చెప్పేవారంటే నాలుగు ఇలా ఎత్తితే అక్కడ ఆ కింద పళ్ళు ఉంటాయి చూసారా, దాని దగ్గర నాలుగ కింద దానికి అతుక్కుని ఉంటుంది, కింద దవడకి, దవడకి కాదు సారీ, అక్కడ అతుక్కున్న చోట మెల్లిగా కట్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ ఇప్పుడు అలాంటి పనులు చేయకూడదు. అది కట్ చేసి ఏం చేసేవాళ్ళు, నాలుగ బాగా ఫ్రీగా కదిలేటట్టుగా చేసుకునేవాళ్ళు. చేసుకుని వెనక్కి బాగా మడిచేవాళ్ళు. అది ఎక్కడి వరకు వెళ్తుందంటే కొండ నాలిక దగ్గర వరకు వెళ్ళి అక్కడ మనకు గాలి వీస్తున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు గొట్టల నుంచి దిగుతుంది కదా, దాన్ని మూసేసేంత వరకు వెళ్ళేది. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదు. మామూలుగా ఈ నాలికని వెనక్కి పెట్టి ఉంచాలి అంతే. అలా ఉంచి ఈ నాలికని కదుపుతూ ఉండాలి వెనక్కి ముందు. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ ముద్రని తాలు ముద్ర అని కూడా అంటారు. దీన్ని కామధేనువుతో సమంగా చెప్తారు. నాలుక కొసతో అంగిల్ని కదపడం కామధేను పాలు పితుక్కోవటం లాంటిది. దీనివల్ల సాధకుడికి వచ్చే లాభం ఏంటి, ఆవు దూడ పాలు తాగుతుంటే ఎంత ఆనందం పొందుతుందో, ఈ ఖేచరి ముద్రని మెల్లిగా రోజు కాసేపు ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే ఉన్నత ఆధ్యాత్మిక సామ్రాజ్యాల నుండి సాధకుడిపై అమృతవర్షం కురుస్తుంది. ఈ సాధన చేయడానికి మొట్టమొదటిలో చేస్తున్నప్పుడు నాలుగు నొప్పి పుడుతుంది, అప్పుడు కాసేపు మానేయాలి, ఆ తర్వాత మళ్ళీ చేయాలి, మళ్ళీ మానేయాలి, మళ్ళీ చేయాలి. అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి నాలుగు వెనక్కి పెట్టుకుని ఉండడం అలవాటైపోతుంది. లాహిరి మహాశయులు ఎప్పుడూ ఖేచరి ముద్రలో ఉండేవారు. ఆ ఖేచరి ముద్ర చేసి 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 మెల్లిగా ఆ దివ్యానందం అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎలా ఉండేవాట, శుభ్రంగా సారా తాగేస్తే, బాగా మందు కొడితే ఎలా మొత్తం వచ్చేస్తుందో అలా మొత్తం వచ్చేస్తుందో, అలాగా మాట్లాడటానికి కూడా కష్టమైపోతుంది. ఒక రకమైన ఆనంద స్థితిలో ఉంటారు వాళ్ళు. అరవిందుల్ని మాట్లాడిస్తే ఆయన చాలా ఫీబుల్గా మాట్లాడుతుండేవాడు. ఎప్పుడు ఒక రకమైన ట్రాన్స్లో ఉండి ఆ ఆనందాన్ని ఎప్పుడు అనుభవిస్తూ మాట్లాడుతుండేవారు అనమాట. మరి అలా కాకుండా మామూలుగా మాట్లాడేవాళ్ళు ఆ స్థితిలో లేరంటే ఉంటారు, కానీ వాళ్ళు దాన్ని తట్టుకుని దానికంటే దాన్ని వాళ్ళు అదుపులో పూర్తిగా ఉంచుకుని మామూలు స్టేజ్కి వచ్చి మాట్లాడతారు. మిగతాప్పుడు వాళ్ళు కూడా అలా ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ఇవన్నీ ఈ రకాల ముద్రలు మనం తెలుసుకోవడం వల్ల మనకు ఏమిటి లాభం అంటే, ఒకటి శారీరకమైన అనారోగ్యాలు అన్ని పటాపంచలు అయిపోతాయి. శక్తి చాలని ముద్రతో, కానీ జాగ్రత్తగా వేసుకోవాలి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తే సులభం. రెండోది శిథిలీకరణ ముద్ర, ఇది యోగ నిద్ర. ఇది కూడా చాలా సులభం, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్. అసలు నన్ను అన్ని వేసిన తర్వాత మనకు శవాసనం అంటారు, లేకపోతే అమృతాసనం అంటారు. ఇది వేయటం మామూలుగా అలవాటు. కానీ ఈ రిలాక్సేషన్తో పాటు చెప్పరు, అక్కడ శవాసనం ఊరికే పడుకోవడం. ఇక్కడ శవాసనం క్లియర్గా వేసిన తర్వాత అందరూ రిలాక్స్ అవ్వాలి. తర్వాత చివరిది కేచరి ముద్ర. ఈ మూడిటి వల్ల స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా మన అధీనంలోకి వచ్చి మనం పరమ గురువుల ప్రణాళిక పనిచేయడానికి వీలుగా తయారవుతాయి. ఆ రకంగా ముద్రలను ప్రాక్టీస్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంత ముఖ్యం కాకపోతే గురువు గారు ఇవ్వరు కదా, అది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనకు ఈ ముద్రలతో పాటు మనకు ప్రాణాయామాలు కూడా ఇచ్చారు. ప్రాణాయామాలు కూడా సేమ్ ఇలాగే. మళ్ళీ ఒకటి నాడీ శోధన ప్రాణాయామం. నాడీ శోధన ప్రాణాయామంలో ఏం చేస్తారు, ఒక ముక్కు నుంచి గాలి పీల్చుకుని మళ్ళీ అదే ముక్కు నుంచి వదలదు, ఇంకో ముక్కు నుంచి గాలి పీల్చుకుని మళ్ళీ అదే ముక్కు నుంచి వదలదు. దీంట్లో కూడా మనకు చాలా చాలా సులభమైన ఎక్సర్సైజ్ ఇది. ఏంటంటే ఫస్ట్ కుడి ముక్కు మూసేసుకొని ఎడమ ముక్కుతో గాలి పీలుస్తూ ఆ గాలి బొడ్డు వరకు వెళ్ళింది అనుకోవాలి. బొడ్డు వరకు వెళ్ళిన గాలి ఎక్కడ, బొడ్డు దగ్గర చల్లటి చంద్రుడిని ఊహించాలి. ఈ గాలి ఎంతవరకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నప్పుడు చల్లటి గాలి బయటకు వస్తుంది. అలాగే కుడివైపు పీలుస్తున్నప్పుడు సూర్యుడు గాలి బొడ్డు వరకు వెళ్ళి సూర్యుడిని టచ్ చేసి ఆ వేడి వాటితో మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇలాగ రోజు కాసేపు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మొట్టమొదట ఎడమ ముక్కుతో చేయాలి, తర్వాత గుడి ముక్కుతో చేయాలి, తర్వాత రెండు ముక్కులతో చేయాలి. రెండు ముక్కులతో చేయడం అంటే ఏంటి, మామూలుగా వేళ్ళు వదిలేసి మామూలుగా పీల్చుకోవాలి. పీల్చుకుని గాలి మటుకు నోటి ద్వారా వదలాలి. ఫస్ట్ ఏమో ఎడమ ముక్కుతో పిలవాలి, బొడ్డు వరకు వెళ్తుందని భావించాలి. బొడ్డు దగ్గర చల్లటి చంద్రుడు ఉన్నాడు, ఆయన టచ్ చేసి ఆ చల్లదనం అంతా ఫీల్ అవుతున్నాం మనం. మెల్లిగా గాలిని మళ్ళీ ఎడమ ముక్కుతోనే వదిలేస్తాం. ఆ తర్వాత కుడి ముక్కుతో గాలి పీల్చుతాం, అది బొడ్డు వరకు వెళ్తుంది. అక్కడ సూర్యుడు ఉన్నాడు, వెచ్చగా ఉన్నది, ఆ వెచ్చదనాన్ని ఫీల్ అవుతూ మళ్ళీ కుడిముక్కు ద్వారానే గాలి బయటకు వదిలేస్తాం. ఆ రెండు అయిపోయిన తర్వాత మామూలుగా గాలి పీల్చి బొడ్డు వరకు వెళ్ళి ఆ తర్వాత మనం గాలిని నోటి ద్వారా వదిలేస్తాం. ఇది మనకు నాడీ శోధన ప్రాణాయామం. బ్రీఫ్గా చెప్తాను ఇవాళ, నెక్స్ట్ టైం మనం మళ్ళీ డీటెయిల్డ్గా చెప్పుకుందాం. తర్వాత రెండోది వచ్చేసరికి నాడీ శోధన ప్రాణాయామం అయిన తర్వాత, ఈ నాడీ శోధన ప్రాణాయామం వల్ల ఏంటంటే నాడి శుద్ధి అవుతుంది. ఇడానాడి పింగళానాడి శుద్ధి అవుతుంది. అవి ఎంత శుద్ధి అయితే అంత బాగా మనం మిగతా పనులన్నీ చేయగలం భౌతికంగా. రెండోది ఏంటంటే ప్రాణాకర్షణ ప్రాణాయామం. ఇది కూడా చాలా సులభం. ప్రాణాకర్షణ ప్రాణాయామం అంటే ఈ సమస్త సృష్టి కూడా ప్రాణమయం ఇదం జగత్ అని చెప్తారు ఎవరు, లాహిరి మహాశయుడు. సర్వం ప్రాణమయం జగత్, ఈ మొత్తం అంతా కూడా ప్రాణంతో నిండి ఉంది. అలాంటి అంతగా నిండి ఉన్న ప్రాణాన్ని మనం పీల్చుకుంటున్నాం మనలోకి. అంతే, ప్రాణం విశ్వం అంతా నిండి ఉన్న ప్రాణాన్ని మనలోకి పీల్చుకుంటున్నాం అని భావిస్తూ గాలి బాగా పీల్చుకోవాలి. ఆ గాలి పీల్చుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన ప్రాణం శరీరంలోని ప్రతి అవయవానికి బాగా సప్లై అవుతుంది అనుకోవాలి. ఆ ప్రతి భాగం ప్రతి అవయవం మంచి బలంతో సాహసంతో బాగా శక్తివంతంగా అవుతోంది అని భావించాలి. ఆ తర్వాత గాలి వదిలేసేటప్పుడు మనలో ఉన్న మాలిన్యాలన్నీ బయటికి పోతున్నాయి అనుకోవాలి. చాలా సింపుల్. గాలి లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మహాప్రాణం విశ్వం అంతా ఉన్నది నాలోకి వస్తుంది, నాలో ప్రతి అవయవం శక్తివంతం బలం చాలా బలవర్ధకంగా శక్తివంతంగా తయారవుతోంది. ఆ తర్వాత వదిలేసేటప్పుడు మాలిన్యాలన్నీ బయటికి పోతాయి. ఇలాగ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత సూర్యభేదన ప్రాణాయామం. సూర్యభేదన ప్రాణాయామం ఏంటి, మనలో ఉన్న ప్రాణం ఈ బ్రహ్మంలో ఉన్న ప్రాణంతో కలపడం అనమాట. ఇందాకేమో మన అంతఃకరణ విశ్వ అంతఃకరణతో కలపడం అనేది కేచరి ముద్ర. మనస్సు శాంతి తర్వాత పవిత్రత వచ్చినప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా మన అంతఃకరణ విశ్వాంతఃకరణతో అనుసంధానం అవుతుంది అని ఇందాక గురుదేవులు చెప్తారు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సూర్యభేదన ప్రాణాయామం వల్ల మన ప్రాణం, అంటే వ్యక్తిగతమైన మన సాధకుడి ప్రాణం ఏదైతే ఉందో అది బ్రహ్మ ప్రాణంతో కలపడానికి అవసరమైన ప్రాణాయామ ప్రక్రియ ఇది. ఇది సూర్యభేదనం అంటారు. దీనికి ధ్యాన ధారణలు అవసరం. మామూలుగా మిగతా అన్నిటికీ ఇది ధ్యాన ధారణలు అవసరం అనే మాట లేదు. ఇక్కడ సూర్యభేదన ప్రాణాయామం మటుకు ఖచ్చితంగా ధ్యాన ధారణలు వచ్చి ఉండాలి. ధ్యానము అంటే ఏంటి? ఒక విషయాన్ని ఎడతెగకుండా నిరంతరంగా ఎంత మనం టైం పెట్టుకున్నా అంతసేపు అదే విషయాన్ని ఆలోచించగలగడం, దాని మీదే దృష్టి ఉండటం. ధారణ అంటే దాన్ని ధరించడం. సపోజ్ సూర్యుడు సవిత అని ధ్యానం చేసామనుకోండి, ధారణ అంటే ముందర సవితని మనం ధారణ చేసుకోవాలి. ఎక్కడ ధారణ చేసుకుంటాం? మన అంతఃకరణలో ధారణ చేసుకుంటాం. అంతఃకరణలో ధారణ చేసుకుంటే మెల్లిగా ఏమవుతుంది? ఒక తెల్ల రంగు, తెల్ల గుడ్డకి రంగు వేస్తే ఆ రంగు గుడ్డకి అంటుకుపోయి తెల్లగా ఉన్న గుడ్డ కాస్త రంగు గుడ్డగానే కనిపిస్తుంది తప్ప ఆ తెలుపు కనపడదు. ఇంకా దాన్ని వెంటనే నల్లగుడ్డనో ఎర్రగుడ్డనో పచ్చిపచ్చ గుడ్డ ఆకుపచ్చ గుడ్డ అంటాం తప్ప తెల్ల బట్ట మీద రంగు వేసిన బట్టది అని అన్నాం. అంత ఒకటైపోతాయి. అలాగే మనం సవిత మన అంతఃకరణలో ధారణ చేసుకుంటే మనకి సవితికి భేదం లేని పరిస్థితి వచ్చేయాలి. అంత బాగా రావాలన్నమాట. ధారణ చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఆ లక్షణాలన్నీ మనలో ఆరోపించుకోవాలి ఫస్ట్. ఆరోపించుకుని దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడేంటి, గాలి పీల్చుకుంటున్నప్పుడు ఈ ప్రాణశక్తి గాలి ద్వారా మనలోకి నిండి మన సూక్ష్మ శరీరం అంతా కూడా దాంతో నిండిపోతుంది. ఈ రకంగా సూక్ష్మ శరీరం అంతా కూడా ప్రాణశక్తితో నిండిపోతాడు. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి సూర్యుడి నుంచి వస్తున్న ఆ ప్రాణశక్తి మనలో ఉన్న, మనలో కూడా ఒక సూర్య చక్రం ఉంది బొడ్డు దగ్గర. ఆ మన బొడ్డు దగ్గర ఉన్న సూర్య చక్రంతో అనుసంధానం చేస్తుంది. మనలో ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మన బొడ్డు దగ్గర ఉన్న సూర్యచక్రంలో ఉంటుంది. మన ప్రాణశక్తిని సూర్యుడిలో ఉన్న ప్రాణంతో అనుసంధానం చేయడానికి ఈ సూర్యభేదన ప్రాణాయామం ఇచ్చారు పరమపూజ్య గురుదేవులు. ఇది చేయాలంటే మనకు ధారణ అలాగే ధ్యానం చాలా అవసరం అని చెప్తారు. కాబట్టి ధారణ ధ్యానం సమాధి అని అష్టాంగ యోగంలో ఉన్నది. అదేంటో ఒకసారి చదివి అది బాగా ప్రాక్టీస్ చేసి, అలాగే సూర్య విజ్ఞానం అని చెప్పి ఇచ్చారు గురువు గారు, దాంట్లో కూడా ఉంటుంది ఇది. అదొకసారి చూసి అవి తెలుసుకున్న తర్వాతే మనం సూర్యభేదన ప్రాణాయామం చేయాలి, లేకపోతే చేయకూడదు. అందుకని ఇది కొంచెం మిగతా అన్నిటికంటే కొంచెం కష్టమైంది. ఈ రకంగా మనం అటు ముద్రలు ఇటు ప్రాణాయామాలు బాగా తెలుసుకుని అస్సలు కంగారు పడకుండా, అయ్యో మనం తొందరగా చేసేస్తే ఎక్కువ చేస్తుందేమో అనుకోవడం తప్పు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ తాబేల్లాగానే చేయాలి తప్ప కుందేల్లాగా పరిగెట్టకూడదు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేసుకుంటూ రోజు రోజు రిజల్ట్ వస్తుందా లేదా అని చూసుకోకూడదు. రావి చెట్టు ప్రదక్షిణ చేయండి, పిల్లలు పుడతారు. ఒకసారి తిరిగి వెంటనే ఇలా పొట్ట చూసుకుంటే ఏమొస్తుంది అని ఒక చోట ఒక ఆయన జోక్ వేశారు, అది గుర్తుకొచ్చింది. అలాగా ప్రాణాయామాలు ఇవన్నీ కూడా ఒక రోజు రెండు రోజులు చేసినంత మాత్రం రావు, మెల్లిగా చేయాలి. అరవిందులు రోజుకి 8 గంటలు చొప్పున కొన్ని సంవత్సరాలు చేశారు ప్రాణాయామం. ఇవన్నీ ఫస్ట్ ఎలా ఉండాలంటే డైలీ ఉండాలి, అదే టైంకి చేయాలి. రోజు చేస్తామండి, కానీ పొద్దున్న కుదిరితే పొద్దున్న, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, సాయంత్రం అయితే సాయంత్రం, అలా చేయకూడదు. దానివల్ల ఏమీ రాదు. పొద్దున్న చేస్తామంటే పొద్దునే చేయాలి, సాయంత్రం చేస్తామనుకుంటే సాయంత్రమే చేయాలి. అలాగే ప్రాణాయామం చేసేటప్పుడు ఏమన్నా తిని మటుకు చేయకూడదు. అలాగే ఆసనాలు వేసేటప్పుడు ఏమైనా తినకుండా చేయాలి, తినేసి చేయకూడదు. అలాగే సూర్య నమస్కారాలు కొందరు వేస్తున్నారు, అదేంటంటే సూర్యుడికి ఎదురుకుండా వెయ్యాలి సూర్య నమస్కారాలు. స్నానం చేసి వెయ్యాలి. స్నానం చేయకుండా నిద్ర లేచిన బట్టలతోటి సూర్యుడికి నమస్కారం పెట్టకూడదు, ఎందుకంటే దాంట్లో మంత్రాలు ఉన్నాయి. ఓం హ్రాం సూర్యాయనమ, ఓం హ్రీం ఆదిత్యాయనమ, ఓం హ్రూం భాస్కరాయనమ, ఓం హ్రైం రవయేనమ, ఇలాగ ఓం మిత్రాయనమ, అవన్నీ కూడా బీజాక్షరాలతో కూడిన మంత్రాలు. అవన్నీ ఆ మంత్రం అని ఆ నమస్కార ముద్రలోంచి ఫస్ట్ పోస్చర్, సెకండ్ పోస్చర్, థర్డ్ పోస్చర్లోకి వెళ్తున్నప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది గమనిస్తూ చేయాలి. ఊరికే ఫిజికల్ ఎక్సర్సైజ్ డ్రిల్ మాస్టర్ చేయిస్తారు, అలా టక్ టక్ 108 5 నిమిషాల్లో వెయిట్ ఇది కాదు. అక్కడ ఎంత సావధానంగా వేస్తున్నాం. గురువు గారు అంటారు సరే, ధ్యాన ప్రక్రియ ముందు సావధానం, శాంత చిత్, స్థిర శరీర్, అలా చెప్తారు ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఇక్కడ కూడా సావధానంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ. సూర్యుడిని చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఆహా పరబ్రహ్మను, పరమాత్మను చూస్తున్నాం అనుకోవాలి. అంటే నేను సూర్యుడిని చూస్తున్నాం కాదు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు ఎలాగైతే సాక్షాత్ పరబ్రహ్మము, అలాగా ప్రత్యక్ష పరమాత్మ సూర్యుడు. కాబట్టి గురువుకి సూర్యుడికి తేడా లేదు. సూర్యుడు ఎలాగైతే చీకటి పోగొడతాడు, గురువు కూడా అలాగే చీకటి పోగొడతాడు. గురువు ఎలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అలాగే సూర్యుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందుకని ఆయన పరమాత్మ, ఈయన పరమాత్మ. కాబట్టి గురువే సూర్యుడు, సూర్యుడే గురువు. సూర్యుడికి మనం ఈసోట్రిక్ ఎస్ట్రాలజీలో అలాగే వైట్ మ్యాజిక్ లో చెప్పుకున్నాం, ద సెంట్రల్ స్పిరిచువల్ సన్, ద హార్ట్ ఆఫ్ ది సన్ అండ్ ద ఫిజికల్ సన్. సెంట్రల్ స్పిరిచువల్ సన్ ఏమో పరమాత్మ, విశ్వం అంతటా ఉన్న ఆయన గురించి ఏమి ఎవరు చెప్పలేరు, ఏమి చూడలేరు. ఎందుకంటే శక్తి, అనంతమైన శక్తి సమన్వితుడు అనమాట. స్వయంభూ, ఆయనంతటా ఆయనే వచ్చారు తప్ప ఎవరు ఆయన సృష్టించలేదు. అలాంటి మొట్టమొదటిది సెంట్రల్ స్పిరిచువల్ సన్ అంటారు ఇంగ్లీష్ లో. రెండోది హార్ట్ ఆఫ్ ది సన్. హార్ట్ ఆఫ్ ది సన్ లో ఆత్మ, మనందరికీ, మనందరం ఆత్మలము, పరమాత్మ యొక్క అంశం ఆత్మ, మనకు శరీరం. అలాగే సూర్యుడు మొత్తం విశ్వం అందరికీ మూల కారణమైన వాడు, సెంట్రల్ సూర్యుడు చూసింది, ఆయన నుంచి ఒకటి వచ్చింది. ఆ వచ్చిన దాని పేరు సూర్యుడు యొక్క ఆత్మ. మనం ఎలాగైతే ఆత్మ, అక్కడ కూడా ఆత్మ అలాగే ఉంటుంది. ఆ తర్వాత మనకు శరీరం ఉన్నట్టు సూర్యుడికి ఒక గోళం ఉంటుంది, ఒక ప్లానెట్ లాగా, ఒక భౌతిక గోళం. అక్కడ ఏం భౌతిక గోళం కనిపించదు, ఏదో ఒక శరీరం ఉండాలి. కాబట్టి సూర్యుడిని ఆరాధించామనుకోండి, ఖచ్చితంగా గర్భరాజుకి ఎలాగైతే అక్షయ పాత్ర ఇచ్చాడు, అలాగే కూడా మనకు కూడా దర్శనం ఇస్తాడు. ఎప్పుడూ శ్రద్ధగా చేస్తే, అక్షయ పాత్ర కోసం కాదు, మామూలుగా చేస్తే ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు. అలా గ్రహాలన్నీ కూడా దర్శనం ఇస్తాయి, దేవతలందరూ కూడా దర్శనం ఇస్తారు. ఇవన్నీ అవునా అంటే రామకృష్ణ పరమహంసగా గురువు గారు అవన్నీ చూపించారు. నేను వాళ్ళతో మాట్లాడాను. సీతాదేవి ఎప్పుడు కొంచెం భయంతో ఉంటుంది, అలాగే అందరికంటే చాలా పవిత్రంగా ఎంతో తేజస్సుతో ఉంటుంది రాధాదేవి. ఇలాగా అలాగే త్రిపుర సుందరి అంటే నిజంగా ఆవిడ పేరు తగ్గట్టుగా ఎంతో చాలా చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ వర్ణిస్తారు ఆయన. అలాగే క్రీస్తు గురించి కూడా వర్ణిస్తారు, కొంచెం ముక్కు చప్పడిగా ఉంటుంది. ఇవన్నీ కూడా, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? అలాగ మనం ఈ సెంట్రల్ స్పిరిచువల్ సన్, అలాగే హార్ట్ ఆఫ్ ది సన్, ఫిజికల్ సన్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో, అలాగే మనలో కూడా మూడు ఉన్నాయి. ఈ మూడు, ఆ మూడు ఒకటే అనే జ్ఞానం అంతా మనకు రావాలనుకోండి. ఈ ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే రావు. అలాగే సూర్యుడికి నమస్కారాలు పెట్టేప్పుడు స్నానం అవి చేయకుండా లేచిన బట్టలతోటి ఎలా ఉన్నా, అలాగా కొందరు మొహాలు కూడా కడగరు, కొందరు మొహం మాత్రమే కడుగుతారు, స్నానం అవి చేయి అలా చేయకూడదు, దయచేసి గుర్తు పెట్టుకోండి. అలాగే ఆసనాలు 1 గంట తర్వాత జనరల్గా లంచ్ తీసుకున్నాం అనుకోండి, అన్నం అరిగిపోవాలి పూర్తిగా. అంటే 3 గంటలు మినిమం పడుతుంది అన్నం అరగడానికి. 3 గంటలు అంటే 1 గంటకి అన్నం తింటే 5, 5:30 ఆ ప్రాంతం వరకు ఆసనాలు వేయకూడదు. ఇవన్నీ సూర్య నమస్కారాలు కూడా అదే వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా ఈ భౌతికంగా ఇవన్నీ ఉన్నా, ఇవన్నీ యొక్క సాధనల యొక్క కల్బినేషన్ ఏంటి, మనందరం గురువుల పనికి పనికిరావడానికి, వాళ్ళ పనిలో మనం పార్టిసిపేట్ చేయడానికి. వాళ్ళ పనిలో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ చేసి తీరాలి. డీప్ బ్రీతింగ్ ఎంత బాగా వస్తే అంత బాగా మనం గురువులకి పనికి రాగలము. ఎవరైతే శాంతంగా ఉంటారో, ఎవరైతే పవిత్రంగా ఉంటారో, అలాంటి వాళ్ళని గురువులు వాళ్ళ పనిలోకి అలౌ చేస్తారు. మనం శాంతంగా లేవనుకోండి, అశాంతితో ఉన్నాం, మనం ఎంత శక్తులు కలిగిన వాళ్ళమైనా సరే గురువులకి పనికిరాము. మనకి ఎంతో ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కాకపోతే ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. వాళ్ళు లక్ష మంది వస్తారు బాబు ఆయన పిలిస్తే, నిజమే. కానీ వాడు అశాంతంతో ఉన్నాడు అనుకోండి, వాళ్ళని కాంటాక్ట్ చేయరు. అందుకని గురువులు మనల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ పనిలో మనల్ని స్వీకరించాలి అనే ఒక చక్కటి ఆలోచన ఉన్న ఎవరైనా సరే వాళ్ళ మనస్సును ఎప్పుడు శాంతంగా ఉంచుకోవాలి. అలాగే వాళ్ళు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి, ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. అంటే ఎప్పుడు అందరికీ మంచి జరగాలని సింపుల్గా కోరుకోవాలి. అది దానికోసం స్పెషల్గా ఏం సాధనలు కాదు. ఇప్పుడు చెప్పుకున్న 3 ప్రాణాయామాలు, 3 ముద్రలు ఏవైతే ఉన్నా, అవి రోజు చక్కగా 5 నిమిషాలు, 1 గంటల చేయక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. అలా చేసుకుంటూ అందరూ కూడా మాస్టర్ కోరుకున్న విధంగా తయారయ్యి ఆయనకి ఆనందం కలిగించాలి. ఆయన ఏ ప్లేన్ లో ఉన్నా మనల్ని చూస్తూనే ఉంటారు. ఆయనకి ఎప్పుడో పనుల సమ్వేర్ 90s లో ఒకసారి అమలాపురంలో ఉన్నారు మాస్టర్ ఉండి ఎన్ఎల్ఎన్ మూర్తికి ఒక చిన్న బ్రీఫ్ కేసు ఇచ్చారు. మన ల్యాప్టాప్ లాగా బ్రీఫ్ కేసు ఇచ్చి దీంట్లో కొన్ని వస్తువులు పెట్టాను నేను. ఎవరికి ఇమ్మంటానో వాళ్ళకి ఏంటి అంటే విషయం, నేను వేరే గ్రహానికి వెళ్తున్నాను, వస్తే రావచ్చు లేదా పోవచ్చు. ఒకవేళ నేను పోయాననుకో ఈ వస్తువులు తీసి వాళ్ళకి ఇచ్చేయి, వచ్చాననుకో నా బ్యాగ్ నాకు ఇచ్చేయి అన్నారు. ఎలాగైతే షిరిడి బాబా 3 రోజులు వేరే మీటింగ్కి వెళ్ళాడు, అలాగే మాస్టర్ కూడా 1990లో అమలాపురంలో ఉన్నప్పుడు ఆ పని చేశారు. అప్పుడు నేను కాకినాడలో ఒకళ్ళ ఇంట్లో యజ్ఞం చేస్తానమాట. అప్పుడు ఆయన అక్కడ యజ్ఞం దగ్గరికి మామూలుగా వేరే బాడీతో వచ్చారు. వచ్చి యజ్ఞంలో ఆ యజ్ఞం చేస్తున్న ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అలాంటి వేరే వేరే గ్రహాల్లో పనిచేయటానికి వాటికి వాళ్ళకున్న ఎన్నో కార్యక్రమాల్లో మన వైపు దృష్టి పెట్టాలంటే గురువుకి తగ్గ శిష్యులుగా ఉండాలి తప్ప ఇంకా వీళ్ళు వెనకబడి ఉన్నారు ఎలాగరా బాబు అని చెప్పి తల బాదుకునేటట్టు చేయకూడదు. అందుకని చక్కగా శ్రద్ధగా మాస్టర్ ఏవి ఇచ్చారో అవన్నీ చూచా తప్పకుండా పాటిస్తూ ఆయనకి ఆనందం కలిగించాలి. ఎస్ వీళ్ళు నా వాళ్ళు అని ఆయన గర్వంగా మన గురించి చెప్పుకోవాలి. అలాగ ప్రతి ఒక్కరూ తయారు కావాలని మనసారా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా అయ్యేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.